విద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తపకమకరందస్రుతిజరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. పరమ వైష్ణవమాయ ప్రభావానికి లోనైపోయి రాక్షసులు భగవద్ధ్యానం విడిచిపెట్టి, వేద పారాయణం విడిచిపెట్టి భోగలాలసులు అయిపోయారు. అప్పుడు శుక్రాచార్యుడు అది చూచి వీళ్ళని మార్చాలి, వీరి ఈ దుర్లక్షణాలు తొలగించి మళ్ళీ వీళ్ళని దేవతల మీదకి యుద్ధానికి పురికొల్పాలి, లేకపోతే వీళ్ళంతా నశించిపోతారు అనుకున్నాడు. ఆయన రాక్షసుల్లో ఎన్ని దౌర్భాగ్యపు లక్షణాలున్నా వాళ్ళకున్న ఒకే ఒక్క యోగం ఏమిటంటే వాళ్ళకి గురుకటాక్షం ఉంది. ఎప్పటికప్పుడు వాళ్ళు నశించిపోతున్నప్పుడల్లా వాళ్ళ గురువుగారు మళ్ళీ వాళ్ళని అనుగ్రహిస్తూనే ఉంటాడు. ఎందుకని, పాప ఈ పిచ్చివాళ్ళు ఒక్కసారి నన్ను గురువుని ఆశ్రయించారు, వీళ్ళ రక్షణ బాధ్యత నాది, వారిలో ఎన్ని లోపాలున్నా ఎన్ని పాపాలున్నా రక్షణ మాత్రం నాది అనుకుంటూ ఉంటాడే. ఇది గురువులకి శిష్యుల మీద ఉన్న ప్రేమ. అందుకే అదృష్టం ఎక్కడ కలిసి వస్తుంది మానవులకి అంటే ఓ సద్గురువు దొరకడం వల్ల అన్నారు. అందుకని ఆయన ఈ వైష్ణవమాయ నుంచి వారిని విముక్తుల్ని చేసి రక్షించడం కోసం ఒక అశ్వత్థ వృక్షాన్ని చూసుకున్నాడు. నిన్న మనం చెప్పుకున్నాం రావి చెట్టు దగ్గరికి వెళ్ళాడు. రావి చెట్టు దగ్గర చేసే జపం తొందరగా ఫలిస్తుంది. కారణం అశ్వత్థ సర్వవృక్షాణం అని విష్ణువు స్వయంగా చెప్పాడు. పైకి ఇప్పుడున్న మాయ కూడా వైష్ణవమాయ. ఈ వైష్ణవమాయ నుంచి బయటపడాలంటే వాళ్ళు విష్ణువునే పట్టుకోవాలి. భగవంతుడైన విష్ణువు కటాక్షం ఉంటే తప్ప ఆయన మాయ నుంచి మనం బయటపడలేము. ఆయన తనయంత తాను దయతలిచి ఆ మాయ నుంచి మనల్ని విముక్తులను చేయకపోతే ఎప్పటికీ సంసారం నుంచి విముక్తి పొందలేము. అందువల్ల ఎన్ని వరాలున్నా రాక్షసులకి, ఈ వరాలన్నీ వాళ్ళకి ఎందుకు పనిచేయడం లేదు అంటే వాళ్ళు విష్ణువాయ విముక్తులు కాకపోవటమే. విష్ణువాయ నుంచి విముక్తి పొందాలంటే భగవంతుడిని సర్వ శరణాగతి పొందాలి. ఎప్పుడూ వాళ్ళు విష్ణువుతో తగద పడుతూనే ఉంటారు, నిరంతరం భగవంతుని మీద ద్వేషంతోనే ఉంటారు. ఇక వాళ్ళకి మాయా విముక్తి ఎలా వస్తుందండి? నీకు ఒక ద్వేషం పట్టుకుంది అంటే ఆ ద్వేషం వల్ల ఎప్పటికీ నువ్వు మాయలోంచి విముక్తి పొందలేవు. అసలు అది దీనికి దేని మీద ద్వేషం వస్తే అదే మన పట్టుకుంటుందట. ఎవడైనా రోజు మన ఎదురుగుండా కూర్చొని మాంసం తెగ తినేస్తూ ఉంటే వాడి మీద మనకి విరక్తి కలిగితే అప్పుడు భగవంతుడు చేస్తాడు, మన పక్కనే మాంసం తినేవాడిని పెడతాడు. నీకు పంది అంటే చిరాకైతే ఆ పందులు వాడిని పెడతాడు పక్కన. కుక్క అంటే నీకు చిరాకైతే ఆ కుక్కను పెంచుకునేవాడిని మన ఇంట్లో పెడతాడు. మనకు కొన్ని భాషలు అంటే చిరాకైతే ఆ భాష పలికేవాడిని ఇంట్లో పెడతాడు. కక్కుర్తి అంటే నాకు మొదటి నుంచి చిరాకుగా ఉండేది, అందుకని అప్పుడప్పుడు కక్కుర్తి కలిగిన వాడిని మా ఇంట్లో ఆతిథ్యానికి వచ్చేలా చేస్తాడు. వాడు ఏం చేస్తాడనమాట, అన్నం తిన్నాక అందులో మిగిలిపోయిన బూరిలు గారులు తమతో పాటు ఇంటికి పట్టుకుపోవాలనుకుంటాడు. నాకు ఈ కక్కుర్తి అంటే చిన్నప్పటి నుంచి కాకుండా ఉండేదనమాట. శుభ్రంగా తిను, తిన్నంత మిగిలిపోతే పక్క వాళ్ళకి పెట్టేద్దాం. అలాగా ఇంటి పట్టుకుపోయి కొళ్ళబెట్టి ఎవరికీ లేకుండా చేయటం ఇష్టం ఉండేది కాదు. అందువల్ల నా దగ్గర ఏ ఆహారం ఉన్న అన్నీ ఎవరో ఒకరికి ఎంతో కొంత భాగం పంచకుండా తినడం ఇష్టం ఉండేది కాదు. మధుర పదార్థములు ఒక్కడూ తినకూడదని శాస్త్రం. కానీ అదేంటో కొంతమంది శిష్యులు రాగానే, గురువుగారు ఇది బాగుందండి ఈ బూరెలు పట్టుకుపోతా, గురువుగారండి మీ పంచి బాగుందండి పట్టుకుపోతాను అంటారు. బాగుంది అది కూడా మంచిది అనుకోండి, వాళ్ళు అడిగి పట్టుకెళ్ళినందుకు సంతోషమే. కానీ మరి కక్కుర్తి తింటే చిరాకు కాబట్టి ఆ కక్కుర్తి కలిగిన వాడిని పెడతాను అనమాట పక్కన. అందువల్ల దేన్ని ద్వేషించకు, దీని మొత్తం మీద మనం సారాంశం ఏం కనిపెట్టాలంటే దేని మీద అతి జుగుప్స ద్వేషం ఉండకూడదు. ఉందంటే అది పరీక్షగా భగవంతుడు మన పక్కనే పెడతాడు. ఇప్పుడు వైష్ణవ మాయకి పదే పదే రాక్షసులు గురవడానికి గల మూల కారణం వాళ్ళకున్న వైష్ణవ ద్వేషం. అందుకే ఇది ఎరిగిన వాడు గనక శుక్రాచార్యుడు భక్తితోటి ఓ రావి చెట్టు కింద కూర్చుని విష్ణుమాయా విమోహితులైన రాక్షసులను బాగు చేయడం కోసం తాను అక్కడ అడుగును కూర్చుని లక్ష్మిని ధ్యానం చేశాడు. అమ్మవారు శ్రీ మహాలక్ష్మిని గట్టిగా పట్టుకుంటే ఆవిడేం చేస్తుందనమాట, విష్ణువు దగ్గర రికమెండేషన్ లెటర్ తీసుకెడుతుంది. ఏమండి పాప వీడు నా కోసం చాలా జపం చేస్తున్నాడు, ధ్యానం చేస్తున్నాడు, వాడి కోరిక తీర్చండి అంటుంది. లక్ష్మీదేవి ఒక కోరిక కోరి ఈ కోరిక తీర్చమంటే విష్ణువు తీర్చకుండా ఎలా ఉంటాడు? ఇంట్లో రోజు ఉండేది పక్కన భార్యామణే కదా. అందువల్ల మనం ఏదన్నా పని ఎవరిచేతనా చేయించుకోవాలంటే ముందు భార్యను పట్టుకోమన్నారు శాస్త్ర ప్రకారంగా. ఎప్పుడైనా విష్ణువు చేత పని చేయించుకోవాలంటే విష్ణు పత్ని పట్టుకోవాలి, శివుని చేత పని చేయించుకోవాలంటే శివపత్నిని పట్టుకోవాలి, బ్రహ్మగారి చేత పని చేయించుకోవాలంటే బ్రహ్మపత్నిని పట్టుకోవాలి. పత్నితో విరోధం తెచ్చుకున్నవాడు పతి చేత పని చేయించుకోలేడు. కాబట్టి జ్ఞానులు ఏం చేస్తారు? ముందు అమ్మని పట్టుకుంటారు. అమ్మను పట్టుకుంటే అయ్యవారి చేత పనులన్నీ చేయించుకోవచ్చు మనం. శుక్రాచార్యుడు లక్ష్మీదేవికి అన్నగారు కూడా అవుతాడు. ఒకప్పుడు లక్ష్మీదేవి భృగు మహర్షికి ఖ్యాతికి కూతురుగా పుట్టింది. అప్పటి నుంచి లక్ష్మికి భార్గవి అని పేరు వచ్చింది. ఆ వంకతో కూడా శుక్రాచార్యుడు సోదరీమణి గనక కూడా అమ్మవారిని ఉపాసన చేస్తూ ఉంటాడు. అలాగే ఆయన పరమభక్తితో శ్రీమన్నారాయణ వక్షస్థలం మీద ఉన్న మహాలక్ష్మిని ఉపాసించాడు. మహాలక్ష్మి మృడప్రియ, లలితా సహస్రనామంలో మహాలక్ష్మి అన్న ఆవిడే, మృడప్రియ శివుని భార్య అయిన పార్వతి అయినా ఆవిడే అని సమస్త రూపాలలో అమ్మ ఉంది అని వర్ణించారు. ఈ మహాలక్ష్మీదేవి విష్ణు వక్షస్థలం మీద వ్యూహలక్ష్మి అనే పేరుతో ఉంటూ ఉంటుంది. ఈ వ్యూహలక్ష్మి మహామంత్రం అత్యంత పవిత్రమైనది. కృతయుగంలో వరాహస్వామి వారు ఈ మంత్రాన్ని రచించారు అని పురాణములు చెబుతున్నాయి. మొట్టమొదట వరాహ అవతారం ఎత్తినప్పుడు విష్ణువు లక్ష్మీదేవిని సంతోష పెట్టడం కోసం, లక్ష్మీ కటాక్షంతో ఏ పనుడైనా చేయగలము అని లోకానికి చెప్పడం కోసం ఒక మహామంత్రాన్ని రచించాడు. ఆ మంత్రమే వ్యూహలక్ష్మి. ఆ లక్ష్మి రకరకాల బంధములతో ఈ వక్షస్థలం మీద, విష్ణు వక్షస్థలం మీద ఉంటుంది. ఆ మంత్రం స్కాంద పురాణంలోని వెంకటాచల మహాత్మ్యంలో కూడా ఉంటుంది. ఓం శ్రీ ఓం నమః పరమలక్ష్మ్యై విష్ణు వక్షస్థితాయై రమాయై ఆశ్రిత తారకాయై నమో వన్నిజాయై నమః అనే ఈ పరమపవిత్ర మంత్రాన్ని శుక్రుడు జపించాడు. ఇదే వ్యూహలక్ష్మి మంత్రం, ఇదే మహాలక్ష్మి మంత్రం. ఈ మంత్ర జపం వల్ల ఇటు సంపదలు రావడంతో పాటు మాయ నుంచి కూడా విముక్తులు అవుతాం మనం. మాయలో నుంచి బయటికి రావడం అంత తేలిక కాదని చాలాసార్లు చెప్పారు కదా. యావజ్జీవితం ప్రతి ప్రాణి ఎప్పుడో ఒకప్పుడు మాయలో పడుతూనే ఉంటాడు. నేను మాయా విముక్తుణ్ణి, మాయాతీతుణ్ణి అని అనుకోవడం అసంభవం. కాకపోతే తీవ్రముగా అందులో పడి ఇరుక్కుపోకుండా ఉంటాం ఆ తల్లిని ఉపాసన చేస్తే, మహామాయను ఉపాసన చేస్తే భయంకరమైన మాయలో పడకుండా స్వల్ప మాయతో మనం బయటపడతాం సంసారము నుండి. స్వల్పమాయ ఉండాలి, ఆ మాత్రం మాయ లేకపోతే ఎలాగండి? అసలు మాయే లేకపోతే మానవుడికి సంసారమే లేదు. మాయ ఉంది కాబట్టే భార్య, భర్త, పిల్లలు, ధనము, కుటుంబము, ఉద్యోగము ఇటువంటి వాటి మీద మనకు అంతో ఎంతో మమకారం ఉంటుంది. పూర్తిగా మాయకి అతీతులం అయిపోతే అప్పుడు భర్త భార్య ముఖం చూడదు, భార్య భర్త ముఖం చూడదు, తండ్రి పిల్లల్ని, పిల్లలు తండ్రిని చూడరు, తల్లి పిల్లల్ని చూడదు, పిల్లలు తల్లిని చూడరు, అన్నదమ్ములు ఒకరితో ఒకరు సంబంధం లేకుండా ఉంటారు, నువ్వెవడం నేను ఎవడం అనుకుంటారు. శరీరము విడిచిన తర్వాత జీవులకి ఎటువంటి బంధం వస్తుందో పూర్తిగా మాయా విముక్తులైన వాళ్ళ జీవితం అలా ఉంటుంది. అందుకే సంపూర్ణ మాయాతీతుడు ఈ జగత్తులో ఉండడు. కానీ మనుషులను పాడు చేసి సంసార వ్యామోహంలో బాగా ఇరుక్కుపోయేలా చేసేటటువంటి మహామాయ నుంచి మాత్రం విముక్తులవుతారు వ్యూహలక్ష్మి మంత్ర అనుష్ఠానము చేసినటువంటి వాళ్ళు. అలాంటి మంత్రాన్ని శుక్రాచార్యులు వారు అనుష్ఠానం చేశారు. ఆ మహామంత్ర ప్రభావంతో రాక్షసులకి కొంత జ్ఞానం కలిగింది. వెంటనే ఆయన, అమ్మయ్య వైష్ణవమాయ నుంచి ఇప్పుడు వీడు విముక్తులు పొందారు అనుకుని తదనంతరం తన శిష్యుడి దగ్గరికి వెళ్ళాడు. శిష్యుడిని దగ్గరికి పిలిచాడు, చూచావా భండాసుర, మహాతపస్సు చేసినవాడివి, శివుడి వల్ల వరాలు పొందినవాడివి, ముల్లోకాలని జయించినవాడివి, కానీ కేవలం కామానికి లొంగి నాశనమైపోయావు. నీ దగ్గర ఎంతకాలం సుందరీమణి రూపంలో ఉంటూ తిరుగుతూ నిన్ను బొట్లో వేసుకున్న స్త్రీ కాదు, స్త్రీ రూపంలో ఉన్న వైష్ణవమాయ నువ్వు మోహితుడు అయిపోవడం వల్ల ఏమైపోయింది ఇప్పుడు నీకు? అందులో ఎవరు స్త్రీయో ఎవరు మాయో తెలియటం లేదు. ఈ వ్యామోహంలో పడి దేవతల్ని పట్టించుకోలేదు. దేవతలు ఏం చేస్తున్నారో తెలిసిన ఇప్పుడు నిన్ను, నీ రాక్షస జాతిని నాశనం చేయడం కోసం హిమాలయ పర్వతాలకి వెళ్ళి యజ్ఞం చేస్తున్నారు, అమ్మవారి మంత్రాన్ని అనుష్ఠానం చేస్తున్నారు, రేపో మాపో వారి తపస్సు ఫలిస్తుంది, అమ్మ ప్రత్యక్షమవుతుంది, ఆవిడ ప్రత్యక్షమయ్యిందంటే వారి కోరిక తీర్చడం కోసం నిన్ను నీ కుటుంబాన్ని నాశనం చేస్తుంది, మొత్తం ఈ రాక్షస జాతి మళ్ళీ నాశనం అయిపోతారు, మీ సర్వనాశనం మీకు మీరే తెచ్చుకుంటున్నారు. కారణం ఇంద్రియాలకు లొంగిపోయి. ఆ మాత్రం ఇంద్రియాలను అదుపులో పెట్టలేవా? కొంతకాలం పాటు మన జీవితాన్ని అదుపులో పెట్టుకోలేమో, మనం పెట్టుకోగలం అనగా అప్పుడు ఆయన తెల్లబోయి, నిజమే సుమండి, ఈ సుందరీ వ్యామోహంలో పడ్డాక నేను దేవతలు ఎక్కడ ఉంటున్నారో చూడలేదు, అసలు నా వాళ్ళు ఏమైపోయారో చూసుకోలేదు అని ఒక్కసారి తన ఒళ్ళు విదిల్చి మాయని బయటికి గెంటుకోగలిగాడు. నిజంగా శుక్రాచార్యుడే రాకపోతే ఆ మాయలోంచి ఎప్పటికీ అతడు బయటికి రాడు. ఇదంతా కేవలం శుక్రాచార్యుడి దివ్య కటాక్షం, గురు కటాక్షం. ఈ కటాక్షం వల్ల అతడు మాయ నుంచి విముక్తుడయ్యాడు. ఇప్పుడు మాయ అతన్ని వదిలింది. అంటే ఇప్పుడు మనకి ఏం తెలుస్తుంది ఈ కథను బట్టి? ఒకటి గురు కటాక్షం, ఆ గురువుగారు కూడా ఏ మంత్ర అనుష్ఠానముతో మహామాయ నుంచి వీరిని విముక్తుని చేశారు? వ్యూహలక్ష్మి మహామంత్ర అనుష్ఠానంతో. ఈ మంత్రానుష్ఠానం కూడా ఆయనకి తొందరగా ఎందుకు ఫలించింది అంటే అశ్వత్థ వృక్షం కింద కూర్చుని జపం చేయటం వల్ల. ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రపంచంలో తీవ్రమైన వ్యసనముల నుండి, మాయ నుంచి, కష్టముల నుండి బయటపడడానికి ముందు గురు కటాక్షం కావాలి. గురువుగారి ద్వారా మంత్రానుష్ఠానాన్ని సేకరించి జపం చేస్తే మాయ నుంచి బయటపడతాం. ఆ మంత్రమే వ్యూహలక్ష్మి మంత్రం. ఒకటి గురు కటాక్షం అయితే, రెండు వ్యూహలక్ష్మి మంత్రం. ఈ మంత్రం కూడా ఎక్కడ చేస్తే తొందరగా ఫలిస్తుంది? అశ్వత్థ వృక్షం కింద. కాబట్టి అశ్వత్థ వృక్షాన్ని దీపాలు పెట్టి తగలబెట్టకుండా ఉంటే మంచిది. దానికి ఎందుకు కూర్చొని భక్తితో జపం చేయటం మంచిది. ఇప్పుడు భండాసురుడు మాయను విడిచాడు, మంత్రుల్ని అందరినీ పిలిపించాడు, ఈ విశుక్రుణ్ణి విషంగుణ్ణి అందరినీ పిలిచాడు. చూచారా మనం ఎంత జ్ఞానంలో పడిపోయాము? మన గురువుగారు మనమే దయతో ఇక్కడికి వచ్చాడు, మనల్ని అదుపులో పెట్టాడు, మాయ నుంచి విముక్తుల్ని చేశాడు. ఇప్పుడు మన కర్తవ్యం ఏమిటి? మనం అందరం ఏం చేద్దాం అనగా, అందులో విశ్రుతుడు అని ఒకడు ఉన్నాడు. వాడు సేనలకి నాయకుడు. సేనానాయకులు చాలామంది ఉంటారు. ప్రధాన సేనాధిపతి దగ్గర చాలామంది చిన్న చిన్న నాయకులు ఉంటారు. దళపతులని, దండనాథులని ఇలా పిలువబడేటటువంటి వాళ్ళు ఉంటారు. ఓ 10,000 మంది నాయకుడు నాయకుడు అనుకోండి, 10,000 మంది మహావీరులైన సైనికుల మీద ఆధిపత్యం కలిగిన వాడిని దండనాథుడు అంటారు. 1,000 మంది మీద నాయకత్వం వహిస్తే దళపతి అంటారు. ఇలాంటి దళపతులు 100 మంది మీద పది మంది దండనాథుల మీద ఆధిపత్యం ఉంటే సేనా నాయకుడు అంటారు. ఇలాంటి సేనా నాయకులు 100 మంది మీద ఆధిపత్యం ఉంటే మహాసేనా నాయకుడు అంటారు. ఇవన్నీ ఆ రోజుల్లో నియమాలు. ఇప్పుడు అంతమంది సైనికులు లేరు, ఆ విధానము లేదు, ఆ కత్తులు లేవు, కటారులు లేవు, బాణాలు లేవు, యుద్ధాలు లేవు. ఎంతసేపు దొంగచాటుగా వాడిని వీడు వీడి వాడు కాల్చుకు చంపడం తప్ప. అంత మోసపు యుద్ధం, మూర్ఖపు యుద్ధం. ఇప్పుడు ముఖాముఖి యుద్ధం చేయడం ఎక్కడ ఉందండి? ఇప్పుడు చక్కగా పరాక్రమంతో ఒకళ్ళతో ఒకళ్ళు కత్తులతో యుద్ధం చేసి తమ దేహబలాన్ని చూపించుకునేవారు. పక్కన వచ్చి పిష్కుని కాల్చేయటం, వాడు టిష్కుని పడిపోవటం. ఎంతమంది పాపం జవాను చచ్చిపోయారండి. మన దేశంలో ఉండే దేశద్రోహులు తేరే మన వాళ్ళు మనమే చంపుకుంటున్నాం. పాకిస్తాన్ బోర్డర్లోకి వెళ్ళి అక్కడ ఉన్న శత్రువుల్ని చంపి దేశాన్ని రక్షించవలసినటువంటి మన పోలీస్ వ్యవస్థని, మన సిఆర్పిఎఫ్ను, లేకపోతే మన జవానులను, మన మిలిటరీ వాళ్ళను మనమే చంపుకుంటే ఇతర దేశస్తులు మన నాశనం చేయకుండా ఉంటారా? ఈ దేశానికి టెర్రరిజం ఎప్పుడు ప్రమాదం. ఎంతసేపు ఎవడో దౌర్భాగ్యుని జైల్లో పెడితే పౌర హక్కులు గుర్తుకొస్తాయట అందరికీ, కానీ ఇంతమంది పోలీసులు చంపేస్తున్నారు వాళ్ళు, ఎంతమంది మిలిటరీ వాళ్ళని చంపేస్తున్నారు, ఒక్కడు పౌర హక్కులు అంటూ మాట్లాడటం ఇదేం వ్యవస్థ అండి? 60 ఏళ్ళుగా మన దేశాన్ని ఇలాగే పాడు చేశారు. అంటే వీళ్ళకి ఏముండదన్నమాట. మండు టెండలో పడిపోయి ట్రాఫిక్ను కంట్రోల్ చేసి కళ్ళు తిరిగి పడిపోతే వాడికి పౌర హక్కులు ఉండవా? తుపాకులతోటి వీళ్ళు మిలిటరీ వాళ్ళని చంపేస్తూ ఉంటే వాళ్ళకి పౌర హక్కులు ఉండవా? వాళ్ళేమో ఎదురు కలుపులో అవతల వాడిని తప్పితే మాత్రం పౌర హక్కులు గుర్తుకొస్తాయట మనకి. భారతదేశానికి పట్టిన కలిపురుషుడు అనమాట ఆ వ్యవస్థ. భగవంతుడు అందులోంచి బయట పారేయాలని మనం కోరుకుందాం. ఎందుకంటే మన దేశం మన వాళ్ళే అంతా, వీళ్ళంతా ఈ మిలిటరీ వాళ్ళు అంటే ఎక్కడి నుంచి వచ్చారు? మన కుటుంబాల నుంచి వెళ్ళిన వాళ్ళే. ఒక్కొక్క కుటుంబం నుంచి ఒక్కొక్కడ వెళ్ళి ప్రాణత్యాగం చేసి మన దేశాన్ని రక్షిస్తున్నారు. ఇవాళ మనం ఇక్కడ కూర్చుని దర్జాగా పురాణం చెప్పుకోగలుగుతున్నాం అంటే రేయింబ వాళ్ళ బోర్డర్లో వాళ్ళు ఎన్ని కష్టాలు అనుభవిస్తారండి. మేము కళ్ళలో చూసి చెబుతున్నాం. కాశ్మీర్ బోర్డర్లో ఉన్న మిలిటరీ వాళ్ళ కష్టాలు చూశాను నేను, జమ్మూ దగ్గర చూశాను, అలాగే బదరీ దగ్గర చైనా బోర్డర్ దగ్గర ఉన్న వాళ్ళని చూశాం. ఇలాంటి వాళ్ళు ఎన్ని కష్టాలు పడతారు, తిండి ఉండడం లేదు, చల్లు ఇరుక్కుపోతున్నారు. ఒక్కోసారి ఒక్కోసారి పాప వాళ్ళు వేడి ప్రాంతాల్లో రేకుల షెడ్లో బతుకుతున్నారు తెలిసిన. వాళ్ళేమో దిక్కుమాలిన ఎండిపోయిన రొట్లు కారం వెతుకులు తిని బతుకుతున్నారు. వాళ్ళ మీద మనం జాలి పడకపోతే, మన జవానుల్ని మన కిసానుల్ని మనం రక్షించకపోతే మన దేశాన్ని ఎవరు కాపాడతారు? అందుకనే జై జవాన్ జై కిసాన్ అని లాల్ బహదూర్ శాస్త్రి లాంటి మహానుభావులు అన్నారు. కారణం అదే. మన దేశాన్ని రక్షిస్తున్న ఆ వీరులందరూ బాగుండాలని 10 కాలాల పాటు బాగుండాలని కోరుకోండి. రైతు, భారతదేశాన్ని రక్షిస్తున్న సైనికులు వీళ్ళెప్పుడూ చల్లగా ఉండాలి. నేను ఎప్పుడు అలాగే కోరుకుంటాను. ఈ పురాణ ఫలితం, నేను చెప్పిన పురాణ ఫలితం వల్ల వాళ్ళంతా బాగుండి మన దేశం మళ్ళీ ధర్మ సంస్థాపనతో నిలబడాలి అని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ సైనికులందరికీ నాయకుడైన ఒక సేనా నాయకుడు విశ్రుతుడు. వాడు వచ్చి, మహారాజా, ప్రస్తుతం మనందరం వేదం విడిచిపెట్టాం. వేదం విడిచిపెడితే మన సంస్కృతి దెబ్బతిని మనం ఎలాగో దెబ్బతింటాం. మనం మాయలో పడి వేదము, పురాణములు, ఉపనిషత్తులు, రుద్రాభిషేకాలు అన్నీ విడిచిపెట్టేశాం. అంటే ఇక మనకి పతనం మొదలయ్యిందన్నమాట. పైగా శివుడు నీతో ఏమన్నాడు? 60,000 సంవత్సరములు రాజ్యపాలన చేస్తావు భండాసుర అన్నాడు. ఆ 60,000 ఇయర్స్ కూడా పూర్తయ్యాయి. శివుడిచ్చిన వరప్రకారం నీ ఆయువు తీరుతున్నది. రెండవది, అనుష్ఠానం మానడం వల్ల కూడా ఆయువు తీరిపోతున్నది. ఇప్పుడు శివానుగ్రహం లేకపోతే మళ్ళీ మనకి ఆయువు రాదు. మనం శివుడు అనుగ్రహం పొందాలి. కానీ శివుడు అనుగ్రహం పొందకుండా మనం ఏళ్ల తరబడి వ్యసనాల పాలైపోయి మాయలో పడి లోలులమైపోయాం, ఇంద్రియలోలత్వం పొందాం, ఇంద్రియములకు లొంగిపోయాం. ఇప్పుడు ఇక సుఖ దుఃఖాలు అనుభవించక తప్పదు. అనగా, ఒరేయ్, నీ ద్వారా ఇదే వెండం, ఇక దుఃఖమో సుఖమో ఏదో ఒకటి అనుభవించక తప్పదంటావా? మంచి సలహా ఇమ్మంటే అని కొంచెం భండాసురుడు కోపగించాడు. అప్పుడేమన్నాడు భీమకర్ణుడు అనేవాడు, వీడు కూడా దళపతుల్లో ఒకడు, వాడు లేచాడు. విశ్రుతుడు ఎందుకో భయంతో అలా అన్నాడు. కానండి, మనం అలా భయపడక్కర్లా. శత్రువుల బలం ఎంత ఉంది, వాళ్ళని ఎలా చంపవచ్చో తెలుసుకుందాం. నేను విన్నదాన్ని బట్టి హిమాలయ పర్వతములలో దేవతలు తపస్సు చేసుకుంటున్నారు, అమ్మవారి కోసం యజ్ఞం చేస్తున్నారు. యజ్ఞం చేస్తున్న వాళ్ళ దగ్గర పెద్దగా ఆయుధాలు లేవు, అయినా ఉన్నా నీతో యుద్ధం చేయలేరు వాళ్ళు. నీ శక్తి గొప్పది, వాళ్ళ శక్తి స్వల్ప శక్తి. కాబట్టి మనం ఏం చేద్దాం, వాళ్ళ యజ్ఞం పూర్తయ్యేలోపు యజ్ఞం పాడు చేద్దాం, వాళ్ళు తపస్సు పూర్తయ్యేలోపు వాళ్ళ అంతం చూద్దాం, మనందరం వెళ్ళి హిమాలయ పర్వతాలకు వెళ్ళి హఠాత్తుగా వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళని నాశనం చేసి పారేద్దాం. ఇంకేముంది, దాంతో వాళ్ళకి అపజయం మనకి విజయం వస్తుంది. ఎప్పుడైనా శత్రువు యుద్ధానికి సిద్ధంగా లేనప్పుడు వెళ్ళి వాళ్ళ మీద దాడి చేస్తే కోలుకోలేని దెబ్బతింటారు వాళ్ళు. అనగా ఇది బాగుంది అన్నాడు ఆయన. యుద్ధానికి వాళ్ళు ఎలాగో సంసిద్ధంగా లేరు కదా, జపంలో ఉన్నవాడిని కొట్టేయడం తేలిక అనుకుని భండాసురుడు మహావేగముగా తన మహాసైన్యాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. విశుక్రుడు, విషంగుడు, విశ్రుతుడు, భీమకర్ణుడు, అతని కొడుకులు 8 మంది, కూతుళ్ళు ఒకళ్ళు అందరినీ వెంట పెట్టి వెళ్ళిపోయాడు. వాడికి ఒక చెల్లెలు కూడా ఉంది కండు అయ్యి, ఆ చెల్లెలు కూడా తన చెవి నుంచి సృష్టించుకున్నట్టు వాడు. అదైతే శూర్పణఖ తాటక ఇద్దరికంటే మహామాయావిని, అటువంటి దాన్ని కూడా వెంట పెట్టుకుని వెళ్ళాడు. ఈ మొత్తం రాక్షసులంతా హిమాలయ పర్వతాలలో జపము యజ్ఞము చేసుకుంటూ ఉన్న దేవతల్ని నాశనం చేయడానికి వెళ్ళారు. అది కనిపెట్టింది అమ్మవారు. పాపం ఈ దేవతలంతా అమాయకంగా జపంలో పడిపోయారు. ఈ దుర్మార్గులేమో జపాన్ని పాడు చేయడానికి, ఈ దేవతల్ని నాశనం చేయడానికి వస్తున్నారు. ఇప్పుడు వీళ్ళని రక్షించాలి అనుకున్నది. వెంటనే ఆవిడ ఏం చేసింది తెలుసా, ఒక మహాద్భుతమైనటువంటి మాయ చేసింది. మామూలు మాయ కాదది. ఈ మొత్తం దేవతలు కూర్చున్నటువంటి ప్రాంతం చుట్టూత అగ్నిజ్వాలలతో కూడిన ఒక ప్రాకారం నిర్మాణం చేసింది, మహాప్రాకారం నిర్మాణం చేసింది. అది మామూలు కాంపౌండ్ వాల్ కాదు. ఈ కాంపౌండ్ వాల్ లంఘించి దాటి లోపలికి మానవ మాత్రుడు వెళ్ళలేడు. అటువంటి గొప్ప ప్రాకారాన్ని నిర్మించింది. ఇదేమిట్రా, ఇప్పటిదాకా ఈ హిమాలయ పర్వతాల్లో ఇటువంటి కోట కూడా మనం చూడలేదు, ప్రాకారం చూడలేదు. హఠాత్తుగా ఆకాశాన్ని అంటుతున్న కోట కూడా ఎక్కడి నుంచి వచ్చింది? ఈ కోట కూడా అగ్నిజ్వాలలతో మండిపోతున్నది. మంటలతో కూడిన కోట గోడని ఎవరో తమ మాయతో సృష్టించి ఉంటారు. దీన్ని వాయువ్యాస్త్రంతో పడగొట్టేద్దాం అనుకున్నాడు భండాసురుడు. వెంటనే అతడు, అతని భటులు, అతని వీరులు తమ ధనుస్సులకు వాయువ్యాస్త్రం అనే అస్త్రాన్ని ఎక్కుపెట్టారు. ఎక్కుపెట్టి దాని మీద కోటగోడ మీద ప్రయోగించారు. వాయవ్యాస్త్రేణ తం ధీరో బభంజననాదచ. వాయవ్యాస్త్రం వెయ్యారు, దాని మీద వేశారు. కొంచెం ఇక్కడే వీళ్ళ బుర్ర సక్రమంగా పనిచేయలేదు. మంటలు వండుతున్నప్పుడు దాని మీద ఎవడన్నా వాయువ్యాస్త్రం వేస్తాడా? వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అది కాంపౌండ్ వాళ్ళు, మనం వాయువ్యాస్త్రం వేద్దాం. ఈ అస్త్రం వల్ల గోడలు లేచి ఎక్కడో దూరంగా పడిపోతాయి అనుకున్నారు. కానీ ఈ వాయువ్యాస్త్రం వెళ్ళగానే మంటలు ఇంకా భగభగా మండి వెనక్కి వచ్చి ఆ అస్త్రం ప్రయోగించిన కొంతమంది రాక్షసుల్ని కాల్చి బూడి చేసింది అన్నమాట. ఆ మంట వెనక్కి వచ్చింది. ఎంత వేగముగా వీళ్ళు వాయువ్యాస్త్రం వేశారో అంత వేగంగా మంటలు వెనక్కి తిరిగి వచ్చి ఆ మంటలకి భండాసురుడి యొక్క సైనికుల్లో చాలామంది కాలిపోయారు. అప్పుడు ఓహో, వాయువ్యాస్త్రము వల్ల ఈ కోట కూడా పైకి లేవదు, ఎగిరి దూరంగా పడదు, సరిగదా? మండుతున్న మంటలతో కూడిన ఈ గోడలు వెనక్కి వచ్చి మనల్ని కాలుస్తున్నాయి. కాబట్టి అగ్నిజ్వాలలతో కూడినటువంటి కోట గోడలని వాయువ్యాస్త్రంతో నాశనం చెయ్యలేము అని గ్రహించాడు భండాసురుడు. ఈ పట్టు ఏం చేశాడు? వారుణ అస్త్రం ప్రయోగించాడు. ఈ అస్త్రం వల్ల మంటలు చల్లారిపోయాయి, కోటగోడ మొత్తం తునాతునకలైపోయింది. అమ్మయ్య, కోటగోడ తుక్కైపోయింది, ప్రాకారం పడిపోయింది, ప్రాకారానికి ఆకారమే లేకుండా పోయింది. ఇప్పుడు లోపలికి వెడదాం అనుకుంటూ ఉండగా మళ్ళీ లేచిపోయింది కోటగోడ. 61వ శ్లోకంలో చెప్పారు, పునరేవ తదగ్రేభూత్ అలంఘ్య సర్వదానవై. కష్టపడి వాళ్ళు వారుణాస్త్రం వేస్తే ఈ వారుణాస్త్రం వల్ల మంటలు చల్లారిపోయి కోట కూడా కుప్పకూలిపోయింది అనుకుంటున్న టైంలో మళ్ళీ కోట కూడా యథాప్రకారంగా తయారైపోయింది. ఎంతమంది రాక్షసుల్లో ఒక్కడు కూడా దాన్ని దాటి లోపలికి వెళ్ళకపోయారు. లంఘ్యము అంటే దూకుట, అలంఘ్యము అంటే దూకలేకపోవుట. కోట కూడా ఎక్కి అవతలకి దూకడం ఎవడ వల్ల కాల. కారణం ఏమిటంటే అసలు సహజంగానే ఎత్తైన గోడలు ఎక్కి అవతలకి వెళ్ళలేము. పైగా
అది మంటలు మండుతున్న కోటగోడ, భగభగ భగ మండిపోతున్నటువంటి కోటగోడల మీద నుంచి ఎక్కి అవతల వైపుకి ఎవడ దొక్కగలుగుతాడండి, ఎవడ వల్ల కాదు. దాంతో వాళ్ళు లంఘించి అవతలు వెళ్ళలేకపోయారు, ఆ కోటగోడ మీద నుంచి దూకలేకపోయారు. వీళ్ళు తెల్లబోయారట. మళ్ళీ వరుణాస్త్ర ప్రయోగం చేశాడు వాడు. ఎన్నిసార్లు వాడు అస్త్రములు ప్రయోగించినా అస్త్రములు వెడుతున్నాయి, ఆ కోటగోడను నాశనం చేస్తున్నాయి, మళ్ళీ గోడ యథాప్రకారంగా అయిపోతుంది. వాడికి ఆశ్చర్యం కలిగింది. అంటే ఈ కోటగోడని ఇక మనం ఏం చేయలేమన్నమాట అనుకున్నాడు వాడు. పౌనఃపుణ్యేన తద్భస్మ ప్రభూత్ పునరుపస్థితం ఏతద్దృష్ట్వాతు దైత్యేంద్రో విషణ్ణస్వపురం గయో. పౌనఃపుణ్యేన అంటే పునః పునః మళ్ళీ మళ్ళీ అస్త్రములు వేసి ఆ కోటగోడని ధ్వంసం చేయడానికి వాడు చాలా ప్రయత్నాలు చేశాడు. ఎన్ని ప్రయత్నములు చేసినా కోటగోడ కూలిపోవడం, మళ్ళీ యథాప్రకారంగా కోటగోడ తయారవడం. ఈ శక్తి మనకుంటే మన కాంపౌండ్ వాల్స్ కట్టించుకోవడానికి మనకి ఇటుకలు, సిమెంటు, గొడవ ఇవేమి ఉండదే. మా పీఠం చుట్టూతో బ్రహ్మాండమైన గోడ కట్టించేసుకునేవాడిని. అంత శక్తి మనకుండదు, అది దేవతాశక్తి, అమ్మవారి శక్తి కదా. అందువల్ల అమ్మవారి శక్తి వల్ల వచ్చిన దివ్య ప్రాకారం అవ్వడం వల్ల ఈ రాక్షసులు ఎంత ప్రయత్నం చేసినా ఆ కోటగోడ చెక్కు చెదరడంలా. దాంతో రాక్షసుడు ఖిన్నుడైపోయాడు, ఏడుపు మొహం పెట్టాడు. విషణ్ణుడు అవడం అంటే ఒక ముక్కలో చెప్పాలంటే బోరుమని ఏడవడం తప్ప మిగతావన్నీ చేశాడనమాట. మరీ బొత్తిగా ఏడవడం ఇష్టం లేక, కన్నీళ్లు పెట్టుకోవడం ఇష్టం లేక ఏడుపు మొహంతో వెనక్కి వెళ్ళిపోయాడు. వాడికి చాలా భయం కలిగింది మొదటిసారిగా. ఏమి విచిత్రం ఇది, మృత్యువు లేనివాడిని నేను, దేవతల్ని ఎన్నో పర్యాయములు జయించాను, ప్రపంచమంతా నా అధీనం చేసుకున్నాను, అటువంటి నేను ఇవాళ హిమాలయ పర్వతాలలో దేవతలు తపస్సు చేసుకుంటూ ఉంటే వాళ్ళని ఏమీ చేయలేకపోయాను. వాళ్ళ చుట్టూతో ఒక రక్షణ కవచం వచ్చింది. ఆ పెద్ద కోట గోడని నేను ఎంత ప్రయత్నించినా కూల్చలేకపోయాను. కూలిపోయిన గోడ ఎప్పటికప్పుడు మళ్ళీ తయారవడం ఏమిటి, ఇదేదో నా పోయే కాలానికి వచ్చిందని వాడికి కొంత లోపల అనుమానం వచ్చేసింది. ఆ అనుమానం వచ్చి విషణ్ణుడే వెనక్కి వచ్చాడు. భయము, శోకము, విషాదము అన్నీ ఒకేసారి వాడిని పట్టుకున్నాయి. అప్పుడు ఇదంతా చూసినటువంటి ఇంద్రుడు, అమ్మయ్యా, అమ్మ యొక్క అనుగ్రహం మన మీద ఉన్నది, నిజంగా జగదంబే రక్షించి ఉండకపోతే ఇవాళ ఈ దుర్మార్గుడు మన మీదకి దాడి చేసేవాడు, యజ్ఞగుండమంతా నాశనమైపోయేది, జపం పాడైపోయేది, జపం పాడైపోతే వరాలు వచ్చేవి కాదు, వరాలే రాకపోతే మన బతుకు ఏమైపోయేదో. ఈ జగదంబ అవ్యాజ కరుణామూర్తి అనే తన నామాన్ని నిలబెట్టుకున్నది, ఏ వంక లేకుండా పిల్లల్ని ప్రేమించే కరుణాస్వరూపిణి. అందుకే ఈ రాక్షసుల నుంచి మనల్ని రక్షించటానికి ఉజ్వల ప్రాకారం నిర్మాణం చేసింది, ప్రాకారాన్ని కాపాడింది. వీళ్ళు ఏమి చేయలేక పలాయనం చిత్తగించారు అనుకుని ఇక ఇప్పుడు వీళ్ళకి ధైర్యం వచ్చేసింది, ఇక మన జపం పాడవదు అనుకున్నారు. భక్తితో అమ్మవారి గురించి ధ్యానం చేశారు. ఓం ఐం క్లీం సౌః సౌః క్లీం ఐం అంటూ అమ్మవారి యొక్క బాలామంత్రాన్ని జపం చేశారు. ఈసారి మొదట్లో నవార్ణ మంత్రం చేసిన వీళ్ళు ఇప్పుడు బాలామంత్ర జపం చేశారు. అందులో బృహస్పతి పంచదశీ మంత్రానుష్ఠానం చేశాడు. బృహస్పతి యొక్క తండ్రి అంగిరుడు, ఆయన షోడశాక్షరీ మంత్ర జపం చేశాడు. ఇలా దేవతలంతా మంత్రోచ్చారణ చేశారు. ఎంత గింజుకున్నా ఎంత జపం చేసినా అమ్మవారి అనుగ్రహం మాత్రం వాళ్ళకి రాలేదు. అంటే అమ్మ దర్శనం అవ్వలేదు. అమ్మ రక్షించింది అది తెలుస్తూనే ఉంది. కోటగోడ యథాప్రకారంగా తయారయ్యింది అది తెలుస్తూనే ఉన్నది. అయితేనే దర్శనం మాత్రం అవ్వడం లేదట. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, భగవంతుడు మనల్ని రక్షించడం వేరు, దర్శనం ఇవ్వడం వేరు. ఎప్పుడు ఆయన కాపాడుతూనే ఉన్నాడు కాబట్టి మనం బతుకుతున్నాం. ఆయనే మనల్ని కాపాడకపోతే కరోనాకి ఎంతోమంది వెళ్ళిపోయినట్టు మనం వెళ్ళిపోయేవాడుగా. కానీ వెళ్లకుండా మనల్ని కాపాడుతున్నది ఎవరు? ఆ దివ్యశక్తే. ఆ దివ్యశక్తి మీద నమ్మకంతో మనం బతుకుతున్నాం. కానీ రక్షించడం వేరు, కళ్ళ ముందు ప్రత్యక్షం కావటం వేరు. దివ్యమంగళ రూపముతో అమ్మవారి కనుక దర్శనమిస్తే అప్పుడు మనకు వచ్చే ఆనందం వేరు కదటండి. ఆ ఆనందం దివ్యానందం, బ్రహ్మానందం, భవ్యానందం, అటువంటి ఆనందం కలగాలంటే దానికి చాలా శ్రమించాలి. ఇప్పుడు దేవతలు జపం చేసి చేసి యజ్ఞం చేసి చేసి ఎంత ప్రయత్నం చేసినప్పటికీ అమ్మ కనపడకపోతే బాధపడిపోయారు. అమ్మవారికి మన మీద దయ కలగడం లేదా? ఎందువల్ల మనకి దర్శనం ఇవ్వడం లేదు? పోని అమ్మకి దయ లేదా అనుకుందామా అంటే దయ ఉంది కాబట్టే కదా రాక్షసులు మన మీద అస్త్రములు వేస్తూ ఉంటే ఆ అస్త్రాల నుంచి మనల్ని రక్షించింది, ప్రాకారాన్ని కాపాడింది. కాబట్టి దయ ఉన్నది, పరమదయ లేదేమో అనుకున్నారు వాళ్ళు. అప్పుడు ఇంద్రుడు, అమ్మ మనకి ప్రత్యక్షం అవ్వడానికి ఇక మన దగ్గర ఒకే ఒక మార్గం మిగిలింది, ఆ మార్గాన్ని నేను అనుసరిస్తున్నాను, మీకు ఇష్టమైతే మీరు అనుసరించండి అన్నాడు. ఎదురుగుండ పెద్ద హోమగుండం ఒకటి ఏర్పాటు చేశాడు. మహాద్భుతమైన విశాలమైన హోమగుండం అది. ఇంతవరకు మనం విడివిడిగా ఎవరి కుండాలు వాళ్లే పెట్టుకుని ఎవరి జపాలు వాళ్ళని చేస్తున్నాం, ఇప్పుడు అలా కాదు, సామూహిక యజ్ఞం చేద్దాం అని విశాలమైన యజ్ఞగుండం ఒకటి తయారు చేసి అందులో దివ్యాగ్నిని ప్రజ్వరిల్ల చేశాడు. చేసి ఏం చేశాడు తెలుసా? ఇదివరకు అందులో సమిధులు వేశారు, నెయ్యి వేశారు, చెరువు అనే పేరుతో వండినటువంటి పవిత్ర అన్నాన్ని వేశారు. ఇప్పుడు అలా కాదట, ఇంద్రుడు ఒక అద్భుతమైన యాగమే చేశాడు. ఆ యాగం ఆయన చేశాడని మీరు చేయకండి సుమ, ఆయన శక్తి వేరు, మన శక్తి వేరు. విధివత్ జుహువుహు మాంసాని ఉత్కృత్యోత్కృత్య మంత్రతః హుతేషు సర్వమాంసేషు పాదేషు చకరేషు చ. వేదమంత్రాలను ఉచ్చరిస్తూ తన శరీరములో ఉన్న మాంసమును కోసి అందులో వేసేశాడు. కత్తి తీసుకుని పై చర్మం గీకాడు, వేళ్ళు, ఆ తర్వాత వేళ్ల కింద ఉన్న మాంసం, చేతుల మాంసం, తొడల మాంసం, పొట్ట దగ్గర ఉన్న మాంసం, ఈ విధంగా శరీర అవయవాలలో ఉన్న మాంసం అంతా చెక్కి అందులో వేశాడు. ఇతర జంతువుల్ని హింసించకూడదు, మన శరీరాన్ని అమ్మకి సమర్పిద్దాం, అప్పుడు అమ్మ ఎందుకు ప్రత్యక్షం కాదో చూద్దాం అంటూ సర్వమాంసేషు పాదేషు చకరేషు చ, తమ శరీరంలో ఉన్న అవయవాలన్నీ కోసి అందులో వేసేశాడు. పాదాలు, చేతులు, ముక్కులు, డొక్క, పక్కలు, పొట్ట, ఒకటేమిటి, శరీరములో ఉన్న అవయవాల మాంసం అంతా బలాత్కారంగా పీకి పీకి అందులో వేసేశాడు. ఆ ఎదురుగుండా ఉన్న అగ్ని భగ 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 మండింది. ఆఖరణ హృదయం కూడా చీల్చి అందులో వేసేశాడు, గుండెకాయ కూడా వేసేశాడు. అప్పుడు దాన్ని చిదగ్ని అన్నారు. ఆ కొండములో చిదగ్ని ప్రజ్వరిల్లింది, హృదయాగ్ని ప్రజ్వరిల్లింది. చిత్ అంటే జ్ఞానము అని ఒక అర్థం. జ్ఞానం వాళ్ళకి కలిగింది. మన శరీరమే అమ్మ, అమ్మే శరీరం, మన శరీర అవయవాలకి అమ్మకి తేడా లేదని ఒక అపూర్వ జ్ఞానం కలిగింది. ఆ జ్ఞానంతో అమ్మని ప్రసన్నం చేసుకోవడానికి అగ్నిలో తమ మాంసాన్ని ఆహుతి చేశారు. వెంటనే ఆ చిదగ్ని కొండం నుంచి కోటి సూర్యుల కాంతితో అమ్మవారు ప్రత్యక్షమయ్యింది. అప్పటి నుంచి చిదగ్ని కొండ సంభూత అన్నారు. అంత పూర్వం అమ్మవారు చాలా రకాలుగా అవతరించింది, మొదటిసారిగా చిదగ్ని కొండము నుండి ఆవిర్భవించింది. భూత పుట్టినది, కానీ మామూలుగా పొట్ల సంభూత తనయంత తాను తేజస్సుతో ఆవిర్భవించింది, అవతరించింది. సాధారణంగా మనల్ని ఏమంటాం, సహ భూత అంటే అతడు పుట్టాడు, పుట్టడం అందరూ చేస్తారు, కానీ అమ్మ అవతరించింది, అందుకే సంభూత, ఆవిర్భవించింది, స్వేచ్ఛగా యజ్ఞగుండం నుంచి వచ్చింది. ప్రాదుర్భూవ పరమం తేజపుంజోహ్యనుత్తమ. ఆ అగ్నికుండం నుంచి పుట్టిన అమ్మవారు మహాకాంతిస్వరూపిణి. అప్పుడు ఆవిడ రూపం ఎలా ఉన్నది అంటే ఎలా ఉందో కూడా వర్ణించలేకపోయినా యథాశక్తిగా వర్ణించవచ్చు అన్నారు. నిజానికి ఆ కాంతిని దేంతో వర్ణిస్తామండి? కోటాను కోట్ల సూర్యుల కాంతి ధగధగలాడిపోతున్నది, ఆ రూపం చూడటానికి కళ్ళకి శక్తి సరిపోదు, అయినా వర్ణించాలి గనక వాగ్దేవతలు దాన్ని వర్ణించాయట. ఉద్యద్భాను సహస్రాభ, ఉదయిస్తున్న అసంఖ్యాక సూర్యుల కాంతి వంటి కాంతి కలిగినది అమ్మ. ఉజ్జత్ అంటే ఉదయిస్తున్న, భాను సూర్యుల యొక్క సహస్ర సంఖ్యతో సమానమైన ఆభ కాంతి కలిగినది. మామూలుగా వ్యవహారంలో సహస్రము అంటే 1000 అంటాం, కానీ సంస్కృతంలో సహస్ర శబ్దం సంఖ్యాత్మకం. ఎటువంటి సంఖ్యాత్మకం? అసంఖ్యాత్మకం, అనంతం, ఇన్ఫైనైట్ అన్నమాట. ఇంత అని చెప్పడానికి వీలు లేనప్పుడు సహస్రము. గోసహస్రము అంటే కిరణముల యొక్క
అసంఖ్యాకము
అనంత కిరణములు. అనంత కిరణములు అనడానికి గో సహస్రం అంటారు. గో అంటే కిరణములు అని అర్థంలండి. అందువల్ల గో సహస్రము అన్నారంటే 1000 అవులు చెప్పకూడదు. అక్కడ సూర్యుడి యొక్క గో సహస్రం అంటే లెక్కలేనన్ని సూర్యకిరణములు. అలాగే ఇక్కడ భాను సహస్రాభ అసంఖ్యాకముగా సూర్యులు ఆకాశంలో వచ్చారు. ఎంతమంది సూర్యులు లెక్క పెట్టలేము. ఆకాశం అంతా సూర్యుళ్ళే. అది కూడా యుగపక్త ఒకేసారి పుట్టుకొచ్చారట. మళ్ళీ ఒకసారి కాకుండా ఒక సూర్యుడు ఒక చోట పుట్టి ఆ సూర్యుడు మయమయ్యాక ఇంకో చోట ఇంకో సూర్యుడు వచ్చి ఈ సూర్యుడు వెళ్ళాక ఇంకో సూర్యుడు పుట్టుకొస్తే అప్పుడు పెద్ద కాంతి ఉండదు, అవునా? కానీ ఒకేసారి వస్తేను ఏకకాలములో ఆకాశములో లెక్కలేనంతమంది సూర్యులు ఉదయిస్తే ఆ ఉదయిస్తున్న సూర్యులందరి కిరణములు ఒకేసారి భూమి మీదకి వస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. ఇప్పుడు అమ్మవారు అలా ఉన్నదన్న అంటే ఆ కాంతి ఎంతో ఎవరు చెప్పగలరు. ఆ రంగు కూడా ఎటువంటి రంగు అంటే ఎరుపు రంగు అన్నమాట. ఉదయిస్తున్న సూర్యుడి యొక్క కిరణములు అరుణవర్ణంలో ఉంటాయి. ఒక సూర్యుడు ఉదయించినప్పుడు ఆయన నుంచి ఎర్రని కిరణములు వస్తేనే ఏదో తెలియని తన్మయత్వం కలుగుతుంది. అటువంటిది లెక్క లేకుండా ఆకాశం అంతా సూర్యుడు నిండిపోయారు. వాళ్ళంతా ఉదయిస్తున్న సూర్యులు వారి కిరణములన్నీ ఒకే ముద్దగా ఒక యజ్ఞగుండంలో పడితే అలా ఉంటుంది. అమ్మలా ఉన్నది. అలా పుట్టినావిడ చిదగ్గిరి కొండ సంభూత అయిన అమ్మ ఇలా ఉదయిస్తున్న అసంఖ్యాక సూర్యుల కాంతితో ఉన్నది. ఇంకా చేతులు చతుర్బాహు సమన్విత, 4 చేతులు ధరించిందిట. ఆ 4 చేతులు అపూర్వమైన లావణ్యంతో ఉన్నాయి. లావణ్యము అంటే దానికి సరైన అర్థం ఎవరూ చెప్పలేరు. ఏదో మెరిసిపోతుంది అంటామా, కానీ అలా కూడా చెప్పకూడదు. సముద్ర తీరంలో తెల్లని ఉప్పు పోశారండి అనుకుందాం కాసేపు. సముద్ర తీరంలో ఉప్పు పండించేవారు కదా పూర్వం. ఆ తెల్లని ఉప్పు కుప్పల కింద పోశారు. ఈ ఉప్పు మీద మధ్యాహ్నం పూట సూర్యకిరణములు పడ్డాయి. అప్పుడు చూడండి ఎలా ఉంటుంది. ఉప్పు మీద సూర్యకిరణాలు పడితే జిగేల్ జిగేల్ అని ఒక మెరుపు వస్తుంది. కళ్ళు మిరుమిట్లు గొలుపుతాయి. అప్పుడు కళ్ళు బైర్లు గమ్ముతాయి. కాసేపటికి మనం చూడలేము. దాన్ని లావణ్యము అంటారు. లవణము అంటే ఉప్పు. ఉప్పు మీద సూర్యకిరణములు పడినప్పుడు ఎలా అయితే మెరుపు వస్తుందో అలాంటి మెరుపు కనుక మన శరీరంలో కనపడితే దాన్ని ఏమనాలి, లావణ్యం. వ్యవహారంలో అందరూ లావణ్యం లావణ్యం అని ఎవరికి వెళ్ళి లావణ్యాన్ని పేరు కూడా పెట్టుకుంటున్నారు. లావణ్యము లేదు లవణము లేదు. కానీ నిజమైన లావణ్యము అనగా మంచి ఉప్పు మీద తెల్లని ఉప్పు మీద సూర్యకిరణములు పడుతూ ఉన్నప్పుడు వచ్చేటటువంటి కాంతి అన్నమాట. అందుకనే కదా మన పూర్వులు అంత అందంగా రాశారు, వదన ప్రభూత లావణ్యాంబు సంభూత కమలంబుల నవీని కన్నులమరు అని ఎంత బాగా రాశారండి అల్లసాని పెద్దరు గారు. ఇప్పుడు అర్థమైంది కదా మీకు లావణ్యం అంటే అది. నవనవలాడుతున్న లావణ్యంతో ఉన్నాడు అంటే నిజంగా మనం అలా ఉప్పు మీద సూర్యకిరణములు పడితే ఆ ఉప్పు ధగధగలాడుతుందో అలా శరీరం కూడా ధగధగలాడితే వాడు లావణ్యం కలిగిన వాడు అనమాట. ఈసారి అబ్జర్వ్ చేయండి నేను చెప్పాక, ఎక్కడైనా బయట ఉప్పు పంట పండించినప్పుడు ఆ ఉప్పు మీద సరిగ్గా మధ్యాహ్నం పూట సూర్యకిరణములు పడినప్పుడు అంటే ఓపిక ఉంటే రూమ్లోంచి మధ్యాహ్నం పూట బయటకు వస్తే కళ్ళు బయలు కమ్మి మళ్ళీ రూమ్లో గడిపోతాం మనం. ఏప్రిల్ నెలలోనే ఇక మే నెలలో ఏం పెడతాం. అందువల్ల మే నెలలో మాయించి ఉప్పు మీద కనుక ఈ సూర్యకిరణములు పడితే ఎలా ఉంటుందో చూడండి. అది లావణ్యం. అటువంటి లావణ్య స్వరూపుడు ఆవిడ. ఆ 4 చేతులు అలాగే వెలిగిపోతున్నాయి. అంత అద్భుతమైన లావణ్యంతో ధగధగ వెలిగిపోతున్నది. సౌందర్య సారసీమాంతాం, ఈ ప్రపంచంలో అందం అంటే ఏమిటి అంటే ఇంకా అమ్మవారి అందం తప్ప మరేమీ లేదు. అందుకని సౌందర్యమునకు ఎల్లలు ఆవిడ. ఆవిడే నిజమైన సరిహద్దు సౌందర్యానికి. అనగా ఇక అంతకు మించిన సౌందర్యం మరొక చోట మనం చూడలేము. అందుకే అమ్మవారికి జగదేక సుందరి, భువన సుందరి, శ్రీసుందరి, విశ్వసుందరి అని పేరు. అమ్మవారికి మాత్రమే సుందరి అనే పేరు తగును. ఇక తక్కిన వారు ఎవరికి ఆ పేరు తగదు. స్త్రీలలో సుందరి అంటే అమ్మ, సుందరుడు అంటే భగవంతుడే. అందుకని సౌందర్యలహరి అని రాశారు శంకరాచార్యులు వారు. ఈ సౌందర్యలహరి అనే పేరుతో అమ్మవారిని ఎందుకు వర్ణించాడైనా. అమ్మవారి సౌందర్యం సముద్రంలో కెరటాలు పుట్టినట్టుగా వస్తూనే ఉంటుంది. ఆ సౌందర్యం ఎన్నిసార్లు చూసినా ఇంకా ఇంకా చూడాలని అనిపిస్తూనే ఉంటుంది. బాగా ఇష్టురాలైన భార్యని కూడా కొంతకాలం పోయాక మనం చికాకు పడతాం, దూరం పెడతామట. భార్య అంటే చాలా ఇష్టమే, కానీ ఆ భార్యను కూడా కొంతకాలం పోయాక వ్యామోహం విడిచిపెట్టాక దూరం చేసిన వాళ్ళు ఉన్నారు కదా. ఇంకా నాకు ఈ సుందరి లేకపోతే ఉండలేను అనుకున్నటువంటి వాళ్ళు కూడా భార్యను విడిచిపెట్టి వాళ్ళు ఉన్నారు తెలుసిన. వైరాగ్యంతో భార్యను విడిచిపెట్టాడు ఎవరు, తులసీదాసు గారు. ఈ భార్య లేకపోతే ఉండలేను అనుకున్నవాడు రత్నావళిని విడిచిపెట్టాడు. పురాణములలో భార్య మీద ఎంతో వ్యామోహంతో ఈమె లేకపోతే చచ్చిపోతాం అనుకున్నవాళ్ళు కూడా వైరాగ్యం వచ్చాక భార్యను విడిచిపెట్టారు. కానీ అమ్మవారి సౌందర్యం చూసిన వాడు ఇంకా ఇంకా వర్ణిస్తూనే ఉంటాడు, ఆ పాదాలు పట్టుకోవాలనుకుంటూనే ఉంటాడు. సముద్రములో కెరటములు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి పుడుతూనే ఉంటాయి. అమ్మవారి సౌందర్యం కూడా సీమలు లేకుండా అలా అలా పెరుగుతూనే ఉంటుంది. అందుకని అమ్మవారి సౌందర్యాన్ని లహరితో పోల్చారు, కెరటములతో పోల్చారు. ఆ సౌందర్య లహరి ఒక 100 శ్లోకాలతో మనకి ఇచ్చాడు ఆయన. తద్వారా అమ్మ సౌందర్యమే నిజమైన సౌందర్యమని శంకరుడు నిరూపించాడు. అందువల్ల ఇక్కడ అమ్మ సౌందర్య సార సీమ, ఆనందరససాగరం, ఆనందమని ఒక రసముతో నిండిన సముద్రం అమ్మ. రసాలు ఈ వేసవికాలంలో తాగుతూనే ఉంటారు. కొంతమంది దానిమ్మ జ్యూసు, కొంతమంది ఏదో బత్తాయి జ్యూసు, కొంతమంది సపోటా జ్యూసు, మరి కొంతమంది ఏమో బనానా జ్యూసు, ఇలా వాడికి తోచినటువంటి రసాలు తాగుతారు. ఈ రసాల మీద కూడా విరక్తి వస్తుంది మరి కొంతకాలానికి, ఎందుకంటే ఇప్పుడు అసలు రసాలు ఎక్కడేడ్ చేయాలండి, దరిద్రంగా ఉన్నాయి. అన్నీ కల్తీ దానిమ్మ రసం తాగితే ముక్కులు పూడుకుపోతాయి, బత్తాయి రసం తాగితే కడుపు అంతా పాడైపోతుంది, ఏ రసం తాగితే నీరసం వస్తుందో తెలియదు. పూర్వం నీరసం తొరగడానికి రసం తాగేవాళ్ళం, ఇప్పుడు రసం తాగితే నీరసం వస్తుంది, గ్యాస్ వస్తుంది. కానీ పూర్వకాలంలో మంచి రసాలు తాగి ఆనందం పొందేవారు. ఈ రసములు రకరకాల రుచి కలిగిన రసములను ఓ సముద్రంలో పోసాము అనుకుందాం, అప్పుడు ఆ రససాగరం ఎంత బాగుంటుందండి. స్వర్గంలో అలాంటి రస సముద్రాలు ఉంటాయట. చెరకు రసంతో నిండిన సముద్రం, ద్రాక్షారస సాగరం, కుల్యలు అంటే నదుల కింద ప్రవహిస్తూ సముద్రాల కింద ప్రవహిస్తూ ఉంటాయట అక్కడ. అటువంటి మీరు చూసారా నన్ను అడగచ్చు, ఎందుకు చూడలేదు, అవన్నీ చూసామని అనుభవించిన తర్వాతే అమ్మవారు నన్ను భూలోకంలో పురాణం చెప్పని గెంటింది కాబట్టి నా వాక్కల బాగుంది, లేకపోతే ఎందుకు వస్తాము అక్కడికి. కాబట్టి మనం అందరం ఎప్పుడో ఒకప్పుడు చూసే ఉంటాం, దురదృష్టవశాత్తు భూలోకంలోకి స్వర్గం నుంచి వచ్చేసాం, కొన్ని పిచ్చి పనులు చేసి ఉంటాం కనుక. కానీ ఇప్పుడు మనకు గుర్తుండవు అవన్నీ, ఫ్లాష్ బ్యాక్లు గుర్తుండవు కదా. చిన్నప్పుడు ముష్టెత్తుకున్నవాడు కూడా 4 రూపాయలు వచ్చాక తర్వాత నన్ను అంత వాళ్ళు లేడండి, నేను చిన్నప్పుడు జమీందారు అండి అంటాడు. పాపం మర్చిపోవడం మానవ లక్షణం, అందువల్ల పూర్వజన్మం గుర్తుంటుంది. కాబట్టి రససాగరములు చూసే ఉంటాం ఎప్పుడో ఒకప్పుడు, కలలో అయినా చూసే ఉంటాం. అవి కూడా కొంతకాలం పోయాక ఆనందం ఇవ్వబోట. స్వర్గంలో ఉన్న సుఖాలు కూడా చిచ్చి అనిపిస్తాయట. కారణం ఏంటో తెలుసా, ఇంద్రుడు ఒకప్పుడు అమృతం తాగి తాగి నాకు విరక్తి కలిగింది, ఒక్కని వాంతి చేసుకుంటున్నాను అన్నాడు. అమృత రసమన్న ఓకిలించు అంటాడు శృంగార నైషధంలో మహానుభావుడు శ్రీనాథ కవి. ఇంద్రుడంతటి వాడు అమృతం అంటే విరక్తి పుట్టి అమృతం తాగితే వాంతి అవుతోంది అన్నట. కారణం ఏంటో తెలుసిన, భూలోకంలో ఒక సుందరిని చూశాట. ఆ సుందరిని చూశాక ఇంకా అమృతం సహించట్లేదు ఆయనకి, అమృతం తాగితే వాంతి అయిపోతుంది. పోనీ ఇదేమన్నా అసత్యం అనుకుందామంటే సంస్కృతంలో భారతంలో ఉంటుంది, దానినే నైషధం అనే పేరుతో శ్రీహర్షుడు రాశాడు, తెలుగులో శృంగార నైషధం అనే పేరుతో శ్రీనాథుడు రాశాడు. అవునా, ఎవరా సుందరి? దమయంతి. దమయంతి సౌందర్యం చూడగానే రససాగరం అమృత సాగరం దగ్గరికి వెళ్ళి అమృతం తాగితే కూడా విరక్తి కలుగుతోంది అన్నాడు ఆయన. అంటే ఇప్పుడు ఏమైపోయింది చెప్పండి మీకు, ఎంత ఆనందమును కలిగించే రుచి కలిగించే అమృతం కంటే దమయంతి సౌందర్యమే ఆయనకి ఆహ్లాదం కలిగిస్తోంది. భూలోకంలో ఒక సౌందర్యముడి సౌందర్యం ముందు ఈ అమృతం కూడా ఆయనకి రుచించట్లేదట. కాబట్టి ఎటువంటి సాగరమైనా కొంతకాలానికి మనకి విరక్తి కలిగించవచ్చు. ఈ ద్రాక్ష సాగరం లేకపోతే బత్తాయి రసంతో కూడిన సముద్రం, ఆఖరికి అమృత సముద్రం, లేదా పరమ సౌందర్యవతుల యొక్క సౌందర్య సముద్రం కూడా మనకు కొంతకాలం పోయాక విరక్తి కలిగించి ఆనందం ఇవ్వవు. కానీ ఒక్క ఎప్పటికీ విరక్తి కలిగించకుండా శాశ్వతమైన ఆనందమిచ్చే రసం అమ్మవారి పాదాల దగ్గర ఉన్నది. అమ్మ పాదాలను చూచిన వాడికి ఇక ఇంతకంటే ఆనందరస సాగరం లేదు అనిపిస్తుంది. అందుకని అమ్మ పాదాలు అయ్యి అమ్మ పాదాలు అయ్యి అని అమ్మవారి పాదాలు పట్టుకుంటూ ఉంటాడు. అమ్మవారి పాదాలు పట్టుకున్న వాడికి అంతకంతకీ ఆనందం పెరుగుతుంది కానీ తరగదు. ఆ సముద్రంలో మునిగిన వాడు ఇంకో చోటికి వెళ్ళడు, అది నిజమైన సుధా సముద్రము. అందుకని అమ్మవారు అటువంటి సుధా సముద్రంలో కూర్చున్నది. అమ్మవారి భక్తులు ఆ అమృత సముద్రంలోకి వెళ్ళి ములుగుతూ తేలుతూ అమృతం తాగుతూ అమ్మవారి దగ్గరే ఉంటారు. భూమికి వద్దాం అనుకోరంట, వచ్చిన మనగొట్టే వాళ్ళకి ఉపకారం చేసి మళ్ళీ వెళ్ళిపోతారు, శాశ్వతంగా ఇక్కడ ఉండలేరట వాళ్ళు. అలాంటి ఆనంద రస సముద్రమే అమ్మవారి రూపం అంటే. జపాకుసుమ సంకాశాం, అమ్మవారి శరీరం ఎలా ఉన్నది, ఇంకా ఇందాక ఉజ్జద్భాను సహస్రాభ అన్నారు, ఇప్పుడు ఇందులో 72వ శ్లోకంలో ఉత్తర భాగంలో 12 అధ్యాయంలో బ్రహ్మాండ పురాణంలో జపాకుసుమ సంకాశాం అన్నారు. దాసాని పువ్వు అని ఒక పువ్వు ఉంటుంది, ఇప్పటికి కూడా ఆ పువ్వులు మనకి దొరుకుతూనే ఉంటాయి, అచ్చం అగ్నివలే ఎర్రగా ఉంటాయి ఆ పువ్వులు, జపాపుష్పాలు. ఆ జపాపుష్పాలు అగ్ని పువ్వులు ఎలా ఎర్రగా ఉంటాయో అమ్మ కూడా అటువంటి ఎరుపు రంగు కలిగి ఉంటుంది. ఇంకా అమ్మవారు చీర కట్టుకున్నదట, చిదగ్ని కుండ సంభూతయ్యిన అమ్మని ఇప్పుడు వర్ణిస్తున్నారు. దేవతలకు ఎదురుగుండా అమ్మ కనపడింది, వాళ్ళంతా శరీరాన్ని కోసి మాంసంతో యజ్ఞం చేస్తే ఆ యజ్ఞమునకు సంతోషపడి చిదగ్ని కుండ సంభూతయ్యింది అమ్మ. వారు ఎదురుగుండా ఉన్న అగ్ని మామూలు అగ్ని కాదు, చిదగ్ని. చిదగ్ని అంటే రెండు చెప్పాను, ఒకటి హృదయం, వాళ్ళ హృదయమే అగ్నిగా వండుతోంది. రెండు చిత్ అంటే జ్ఞానం, జ్ఞాన అగ్ని అది. మనం కూడా జ్ఞానాగ్నిని పొందవచ్చు, మన శరీరంలో కూడా చిదగ్ని ఉన్నది. ఎప్పుడు వస్తుంది ఆ చిదగ్ని? ఈ చరాచర జగత్తంతా శక్తిమయం, అమ్మవారిమయం, భగవంతుడు తప్ప మరేమీ లేదు. కాబట్టి ఈ సృష్టిలో ఎవరి మీద రాగం ద్వేషం ఉండకూడదు, అనవసర ప్రసంగం ఉండకూడదు, నిరంతరం మన జీవితాన్ని భగవత్ సేవలో గడుపుదామనే ఊహ కలిగితే వాడు జ్ఞానాగ్ని పొందినట్టే. అప్పుడు వాడికి ఇక ఏ కర్మల యొక్క ఫలితము అంటదట. మనం కర్మలు చేసామంటే ఈ కర్మల వల్ల పుడతాం చస్తాం. అందులో మంచి పనులు చేస్తే స్వర్గాది లోకాలకు వెళ్ళి శుభాలు పొందుతాం, ఆ తర్వాత మళ్ళీ ఉత్తమ జన్మ వస్తుంది. స్వర్గంలో పుణ్యఫలం అనుభవించాక ఆ స్వర్గములో మనం కర్మలు అనుభవించటం వల్ల పుణ్యం క్షీణించాక మళ్ళీ భూలోకంలో పుడతాం. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. ఇప్పుడు మీరంతా మంచి పురాణాలు వింటున్నారు, దాన ధర్మాలు చేస్తున్నారు, ఉత్తమ కార్యాలు చేస్తున్నారు, ఇలాంటి మంచి పనులు చేయటం వల్ల ఏదో ఒకనాటికి శరీరం విడిచిపెట్టాక స్వర్గం వస్తుంది. స్వర్గానికి వెళ్ళాక రకరకాల సుఖాలు అనుభవిస్తారు. ఈ సుఖాలు అనుభవించిన తర్వాత భగవంతుడు ఏం చేస్తాడు? మళ్ళీ కొంత సుఖభాగాన్ని అట్టే పెడతాడు, అంటే చేసిన పుణ్యంలో కొంత శేషం అట్టే పెడతాడు, మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ లాగా. మొత్తం సుఖం అంతా అక్కడ అనుభవిస్తే ఎలా మరి? అందుకని చాలా సుఖాలు అనుభవించాక కొంత పుణ్యం అట్టే పెట్టి ఆ పుణ్యముతో భూలోకంలో మళ్ళీ మానవుడిగా సృష్టిస్తాడు. అప్పుడు ఈ భూలోకంలో పుట్టినవాడు ఎలా ఉంటాడనమాట? ఎప్పుడు చూచినా గురువుల్ని సేవిస్తూ ఉంటాడు. ఇప్పుడు మీరందరూ స్వర్గం నుంచి భూలోకానికి వచ్చిన పుణ్యాత్ములు గుర్తుపెట్టుకోండి. స్వర్గం నుంచి భూలోకానికి వచ్చారంటే వాళ్ళు ఎలా ఉంటారు? గురుదేవ ఋషి పితృప్రపూజనము, గురువులు కనపడితే నమస్కరిస్తున్నారు అంటే వాళ్ళు స్వర్గం నుంచి భూలోకానికి వచ్చిన పుణ్యాత్ములు. దేవతలు కనపడగానే భక్తితో నమస్కరిస్తున్నారు, అది విగ్రహం అనుకోరు వాళ్ళు. ఆహా, మా కృష్ణుడే నా పక్కనున్నాడు అనుకుంటారు, అమ్మవారే నా దగ్గర ఉందనుకుంటారు. అలా భావించి దేవతలను భక్తితో పూజిస్తున్నారంటే వాళ్ళు స్వర్గం నుంచి భూలోకానికి వచ్చిన పుణ్యాత్ములు. ఋషులు కనబడిన వెంటనే వాళ్ళ కాళ్ళ మీద పడిపోయి నమస్కరిస్తున్నారంటే వాళ్ళు మహాత్ములైన దేవతలను, వాడ దేవలోకం నుంచి భూలోకంలో పుట్టిన పుణ్యాత్ములు. పితృప్రపూజనము, తల్లిదండ్రులను భక్తితో పూజిస్తున్నారంటే వాళ్ళు గ్యారంటీగా స్వర్గం నుంచి భూలోకానికి వచ్చిన పుణ్యాత్ములు. తల్లిదండ్రులను డెప్ప మీద కొట్టి గెంటేసి మహాపాపాలు చేస్తున్నారంటే వాళ్ళ గురించి తరా చెబుతాం, ప్రస్తుతం తల్లిదండ్రులను పూజించే వాళ్ళ గురించి చెప్పుకుందాం. సద్గోష్ఠీ ప్రియత్వంబు, సజ్జన సాంగత్యం చేస్తారట. సజ్జనుడు 10 చేరి పురాణములు వినడమో లేక భజనలు చేయడమో ఇలాంటి మంచి పనులు చేస్తున్నారంటే, సద్గోష్ఠి మీద వారికి ప్రేమ ఉంది అంటే వారు స్వర్గం నుంచి భూలోకానికి వచ్చిన పుణ్యాత్ములు. సుస్థిర సత్యోక్తి, ఎప్పుడు సత్యం తప్ప అసత్యం పలకరు జ్ఞానులు. సత్యమే పలుకుతున్నారు, సత్యమే వజయతే అంటున్నారు అంటే వాళ్ళు స్వర్గం నుంచి భూలోకానికి వచ్చిన పుణ్యాత్ములు. సమస్త భూతదయ, ప్రతి ప్రాణిని ప్రేమిస్తున్నాడంటే, అందరితో స్నేహం చెయ్యాలనుకుంటున్నాడంటే ఒక వ్యక్తి, వాడు గ్యారంటీగా స్వర్గం నుంచి భూలోకానికి వచ్చిన వాడే. సాధు సాంగత్యముల్, సాధువులంటే అభిమానం కలిగి సాధువులతో స్నేహం చేస్తున్నాడంటే, గురువులతో పాటుగా సాధువులను కూడా గౌరవిస్తున్నాడంటే వాడు స్వర్గం నుంచి భూలోకానికి వచ్చిన పుణ్యాత్ముడు. పరలోకాభ్యుదయ క్రియారతి. ఈ లోకమే కాదు, ఉత్తమ లోకాలు పైన ఉన్నాయి, ఊర్ధ్వలోకాలు ఉన్నాయి, స్వర్గం వంటి దివ్యలోకాలు ఉన్నాయి. నేను శరీరం విడిచాక ఉత్తమ లోకాలకి వెళ్ళాలి అని కోరుకుని దానికి తగిన పనులు చేస్తున్నాడంటే వాడు స్వర్గం నుంచి భూలోకంలో పుట్టిన పుణ్యాత్ముడు. శృతి ప్రామాణ్య సందర్శనంబు, వేదములను నమ్మి వేద ప్రామాణ్యం అంగీకరించి వాటిని ఎప్పుడూ తిరస్కరించకుండా ఉంటున్నాడంటే వాడు స్వర్గం నుంచి భూలోకానికి వచ్చిన పుణ్యాత్ముడు. అరయ్యం స్వర్గం ఉపాసి పుట్టిన మనుష్య శ్రేణి సంజ్ఞల్ నృప. ఈ పైన చెప్పినవన్నీ స్వర్గమును విడిచిపెట్టి భూలోకములో మానవులుగా పుట్టిన వారి లక్షణములట. ఆ లక్షణాలు ఇక్కడ ఉన్న వాళ్ళల్లో కనపడుతున్నాయి కాబట్టి మీరందరూ స్వర్గం నుంచి వచ్చారని చెబుతున్నాను. కాబట్టి గ్యారంటీగా మీరందరూ ఊర్ధ్వలోకం నుంచి వచ్చారు. ఇది కాక స్వర్గం నుంచి కాకుండా నరకం నుంచి కొందరు వస్తారు. వాళ్ళు ఎలా ఉంటారో తెలుసుకోండి. అప్పుడు వాడు కనపడగానే నవ్వండి చాలు, ఇంకేమనకండి. అంటే వాడికి అర్థమైపోవాలి వాడు నరకం నుంచి భూలోకానికి వచ్చినవాడు అనమాట. ఎలాంటి వాడు వాడు అంటే మొట్టమొదటిగా గురువుల్ని తిట్టడం మొదలు పెడతారు. వాడు గురువు దేవుడు అనే విషయం మర్చిపోతారనమాట. వాడు సాధ్యమైనంత వరకు ఎప్పుడు పరుల యొక్క సొమ్మునే పట్టుకుపోతారనమాట. వరుల ధనంబు గొంట కృపనందమి అల్కా కృతజ్ఞ భావమీ నిరయము బాసిపోయి ధరణిం ప్రభవిల్చిన వారి చిహ్నముల్ పరులకు ఎగ్గుసేత కృపణత్వము అశౌచము దేవదూషణం. ఇతరులకు ఎప్పుడు అపకారమే చేస్తున్నాడు. ఒకడు పక్కవాడిని తిడతాడు, వాడికి అపకారం చేస్తాడు. ఇలా పరులకు అపకారం చేస్తున్నాడంటే వాడు నరకం నుంచి భూలోకానికి వచ్చాడనమాట. కృపణత్వం, పిసిని కొట్టుతనంతో జేబులోంచి రూపాయి ఇవ్వడనుకోండి, ఎప్పుడు రూపాయి తీయడు, అలాగే జేబులో పెట్టుకుని నమస్కారం అండి వెళ్ళి వస్తాడనమాట. రెండు జేబులు జేబుల్లో చేయట్టుకు వస్తాడండి ఒక్కొక్కడు. రాగానే మనం అనుకుంటే అమాయకత్వంగా రెండు జేబులో చేయట్టాడు, ఈ జేబులతో కట్టా ఆ జేబులతో కట్టా తెస్తాడేమో అనుకుని పాపం వీడు ఆనందం పట్టలేకపోతూ ఉంటే, వాడు ఆనందం పట్టలేకపోతున్న సమయంలో జేబులోంచి కట్టలు తీయకుండా జేబులు అలా చేతులు పెట్టుకుని థ్యాంక్స్ భలే ఉందండి ప్రాణం అని వెళ్ళిపోతాడు. అలా కృపణత్వంతో పిసిరి కొట్టుతూ ఉన్నాడంటే వాడు నరకం నుంచి భూలోకానికి వచ్చాట. అసౌచము, అబ్బే స్నానం చేయరు, స్నానం చేసావు నిన్న చేసేసాను కదండి అంటాడు. ఇంకా నేను కింద ఏడాది చేశాను అని లేదు. అరబ్ కంట్రీస్లో అంతే, ఏడాది క్రితం స్నానం చేస్తూ ఉంటారు. లాస్ట్ ఇయర్ స్నానం చేశాట బాబు. కాబట్టి స్నానాలు ఉండవు, కుళ్ళు గుడ్డలు అవే కట్టుకుంటూ ఉంటారు. ఇలా చేతులు ఎత్తారా, ఇక బాహుమూలల నుంచి వచ్చే సువాసనతో కళ్ళు తిరిగి డామని విడిపోతాం. మైదారి దుర్వాసన వాడి దగ్గర వస్తూనే ఉంటుంది. దేవతల్ని తెగతిడుతూ ఉంటారన్నమాట వాళ్ళు. ఎప్పుడు చూసినా దేవతల్ని తెగతిడుతూ ఉంటారు. రాముడు తిడతాడేటండి, కృష్ణుడు తిడతాడేటండి, వాడు కర్మ కాకపోతే. ఆ దివ్యశక్తి ముందు వాడంత వాడు బతికెంత. భూలోకంలో తెగ తినేసిన ఒక పంది ఒకటి ఉంది. ఆ పంది ఈ మధ్యన అప్పుడప్పుడు ఛానల్స్లో కనపడుతూ ఉంటుంది. దాన్ని చూడండి మీరు ఎప్పుడైనా సరే ఇంటి పేరులో మళ్ళీ వాడి నెత్తి ఏదో ఉంటుంది దిక్కుమాలాడు. వాడిని చూస్తేనే విసుకొచ్చేస్తున్నాడు మనకి. వాడు ఎప్పుడు రాముడిని కృష్ణుడే తిడుతూ ఉంటాడు. వాడి కర్మది అంటే ఇలా నిరంతరం దేవదోషణం చేస్తున్న దుర్మార్గుడు నరకంలో నానాయాతంలో అనుభవించి భూలోకంలో పుట్టినటువంటి పంది అవుతారు అన్నవాడు వాడు. ఇక కృతజ్ఞభావం, మేలు చేసినటువంటి వాడికి కీలు చేయటం ఒక పక్కనట్టండి, మేలు చేసిన వాడికి కూడా వాడు అపకారం చేస్తాడు, వాడిని చంపేస్తాడు. తనకు ఉపకారం చేసిన వాడిని చంపేస్తూ ఉంటారు. వాడు వ్యాపారం కోసం మన దేశంలోకి అడుగు పెడితే మన వాళ్ళు బుద్ధి లేక స్థలం ఇస్తే మన వాళ్ళు నెత్తినెక్కి వాళ్ళందరినీ చంపేసి ఆక్రమించిన బ్రిటిష్ వాళ్ళు. మరి వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారనుకుంటారు? దేవా పాపులం అన్నవాళ్ళు వీళ్ళే. నరకం నుంచి భూలోకానికి వచ్చిన అత్యంత క్రూరులు అనమాట వీళ్ళు. అస్సలు వీళ్ళకి కృతజ్ఞత ఉండదు, మేలు చేసిన వాళ్ళు చంపుతారు. ఇవన్నీ నరకమును విడిచిపెట్టి భూలోకమునకు వచ్చినటువంటి పాపాత్ముల యొక్క లక్షణములు. అసత్యం తప్ప సత్యం పలకరు, హింస తప్ప అహింస ఉండదు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు ఇక్కడ అంటే, నువ్వు మంచి చేస్తే స్వర్గానికి ఎడతావు, భోగాలు అనుభవిస్తావు, మళ్ళీ ఉత్తమ జన్మ ఎత్తుతావు. మహాపాపాలు చేస్తే ఇక్కడ కష్టాలు అనుభవిస్తావు, చచ్చాక నరకానికి పోతావు, నరకంలో క్రూర కఠోర శిక్షలు అనుభవిస్తావు, మళ్ళీ భూలోకంలో అతి క్షుద్ర నీచమైన జన్మ ఎత్తుతావు. కాబట్టి మొత్తం మీద నీకు పుణ్యమున్నా పాపమున్నా అది పునర్జన్మకు మూల కారణం అవుతుంది. పుణ్యమేమో ఉత్తమ జన్మ ఇస్తోంది, పాపమేమో నీచ జన్మ ఇస్తోంది. ఈ రెండూ పోతే కానీ మానవుడికి ముక్తి రాదు. ఈ రెండూ ఎలా పోతాయి, పుణ్య పాపకర్మములు రెండూ ఎలా పోతాయి అంటే, ఏ పని చేసినా ఆ పని ఫలితాన్ని పరమాత్మకి మనస్ఫూర్తిగా సమర్పించినప్పుడు వాడికి పుణ్యపాపకర్మములు రెండూ ఉండవు, అప్పుడు వాడు ముక్తి పొందుతాడు. దానికి ఏమని పేరు అనమాట, చిదగ్ని అని పేరు. దాన్నే భగవద్గీతలో కృష్ణుడు చాలా తేలిగ్గా చెప్పాడు కదండి, జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణంతమాహు పండితం బుధాహ. పండితుడు అని ఎవరిని అంటాం, మహాత్ములైన దేవతలు పండితులు. ఒక వ్యక్తిని పండితుడు అనాలి అనాలంటే ఆ వ్యక్తి జ్ఞానమనే అగ్ని చేత అంటే చిదగ్ని చేత కర్మలన్నిటినీ దగ్ధం చేస్తాడు, చేసిన పనుల యొక్క ఫలితం అంతా పోగొట్టుకుంటాడు. అప్పుడు మాత్రమే వాడు పండితుడు, వాడే శాశ్వత కైవల్యం పొందుతాడు. ఇది కొంచెం కష్టమే కదా. మనలో జ్ఞానమని ఒక అగ్ని పెరగాలి. ఆ అగ్ని పెరిగితే లాభం ఏమిటనమాట, మనకి ఏ కర్మ మీద వ్యామోహం ఉండదు, అన్నీ చేస్తాం కానీ దేన్ని పట్టించుకోం. వాడు అన్నం తింటాడు వ్యామోహంతో అన్నం తినడు, మంచి మంచి రుచి కలిగిన పదార్థాలు తింటాడు కానీ దాని మీద వ్యామోహం ఉండదు. పైకి చెప్తాడు అనమాట, పులిహార ఎలా ఉంటుంది, దరిహార ఎలా ఉంటుంది, వాడు మొహం ఏం తినడు, దాని మీద వ్యామోహం ఉండదు. పాయసం మీద వ్యామోహం ఉండదు. పుణ్యకర్మలు చేసినప్పుడు 10 మందికి తెలియాలి అనేటటువంటి ఊహ లోపల ఉండదు. అలాగే ఈ పుణ్యం యొక్క ఫలితం రావాలనే కోరిక ఉండదు. ఇది చాలా కష్టం. అంటే సర్వకర్మల ఫలితము పరమాత్మకి సమర్పిస్తాడు. అన్ని పనులు చేస్తాడట, సుఖాలు అనుభవిస్తాడు, దుఃఖాలు అనుభవిస్తాడు, దానం చేస్తాడు, ధర్మం చేస్తాడు, కానీ మనస్సులో మాత్రం ఇవన్నీ నేను నా ఇష్టదేవతకి సమర్పిస్తున్నాను అంటాడు. నాలుగుతో కాదు, మానసికంగా. పైకి మనం ఎన్ని కబుర్లు చెప్పినా నన్ను మీరు బాగా పొగిడితే నాకు ఎంత ఆనందం వచ్చేస్తుంది. ఆహా, పద్మాకర్ గారు ఉపన్యాసం అంటే ఎంత బాగుంటుందో అన్నారనుకోండి, అప్పుడు ఎంతో ఆనందం వస్తుంది. అవునా? ఈ ఆనందం రాకుండా ఇదంతా భగవత్ కృప, భగవంతుని కృప అని ఎంతమంది అనుకోగలరు. అలా అనుకున్నప్పుడు వాడు జ్ఞానాగ్ని కర్మలను చేసిన వాడే. అంటే వాడు చేసిన కర్మల యొక్క ఫలితం అంతా జ్ఞానం అనేటటువంటి అగ్నిగుండంలో విడిచిపెట్టాడు. అప్పుడు వాడికి పుణ్యము పాపము అనే రెండూ పోతాయి, పోతే వాడు ముక్తి పొందుతాడు. ఇటువంటి చిదగ్ని మనలో ఉంటే, జ్ఞానాగ్ని మనలో ఉంటే, ఎవరి మీద రాగము ద్వేషము లేకుండా ఉంటే, ఏ పనైనా నేను చేస్తున్నాననే స్పృహ లేకుండా ఉంటే, తింటున్నప్పుడు తిరుగుతున్నప్పుడు సర్వకాల సర్వావస్థల్లో ఈ శరీరము శరీర కర్మలు మనస్ఫూర్తిగా పరమాత్మకి సమర్పిస్తూ ఉంటే, అప్పుడు మన హృదయంలో అమ్మ పుడుతుంది, అది చిదగ్నికుండ సంభూత. అప్పుడు మన హృదయంలో పుట్టిన అమ్మే మనలో అయిపోయేలా చేస్తుంది. మన హృదయంలో అమ్మ పుట్టిందంటే అప్పుడు మనం అమ్మవారి దగ్గరికి ఎక్కడికి వెళ్ళక్కర్లా, మనమే అమ్మ అయిపోతాం. ఎందుకని, నీ హృదయంలో అమ్మ పుట్టింది, పుట్టింది కాబట్టి ఇప్పుడు నీ శరీరం ఏమైపోయింది, అమ్మకి దేవాలయం అయ్యింది. దేవాలయం అయ్యాక అమ్మ ఏం చేస్తుంది, ఈ ఆలయాన్ని తనతో పాటు పట్టుకుపోతుంది. అప్పుడు ఇటువంటి మళ్ళీ జన్మ ఎత్తవలసిన అవసరం లేకుండా చేస్తుంది. అంతటి గొప్ప జ్ఞానంతో కర్మలు చేయాలి. అలా చేస్తే శంకరుడు అవుతాడు, అలా చేస్తే కృష్ణుడు అయిపోతాడు, అలా చేస్తే వాడే అమ్మ అయిపోతాడు. ఆ స్థాయి మానవులకు ఇవ్వడం కోసం అమ్మవారు ఇప్పుడు చిదగ్నికుండ సంభూత అనిపించుకున్నది. పరమ సౌందర్య రససాగర అయ్యింది.